క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామన శుభములు. బైబిల్ ప్రబోధాలు కార్యక్రమం చూస్తున్నందుకు మీకు వందనాలు. పరిచర్ గురించి మీరు ప్రార్థన చేయండి. అనేకులు దేవుని నమ్ములాగన, దేవుని వాక్యం ముందు బలపడలాగన మీరు ప్రార్థన చేయగలని వేడుకుంటున్నాను. ఈరోజు మాట్లాడుకునే అంశము జెఫనియా గ్రంథం యొక్క ప్రాముఖ్యత. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది బుక్ ఆఫ్ జెఫనియా? ఆ వాక్య భాగంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, లాగోస్ బైబిల్ చర్చ్ గ్రూప్ మీరు జాయిన్ అవ్వండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లాగోస్ బైబిల్ చర్చ్ గ్రూప్ జాయిన్ అయితే దానివల్ల మీకు ఫలితం ఏంటంటే, బైబిల్ రీసోర్సెస్ మీకు అవైలబిలిటీగా ఉంటాయి. సో యూ కెన్ డూ యువర్ ఓన్ స్టడీ, బైబిల్ స్టడీ మీరు చేయొచ్చు. కాబట్టి మీకు ఇష్టమైతే, ఆసక్తికరంగా ఉంటే లాగోస్ బైబిల్ చర్చ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. జెఫనియా గ్రంథం యొక్క ప్రాముఖ్యత, దానిలోకి వెళ్ళే ముందు ప్రార్థనతో ఆరంభించుకుందాం. మహోన్నతర సర్వాధికారి సర్వసృష్టికర్త, మీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు నా తండ్రి. మీ వాక్య పరిచర్యలో ప్రభా అనేకులు పాల్గొంటున్నారు తండ్రి. వారందరినీ మీరు ఆశ్రయించుకుని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ కార్యక్రమం చూస్తున్న వారందరినీ మీరు దీవించండి, చూడబోతున్న వారిని కూడా మీరు దీవించండి ప్రభా. మీ వాక్యం ద్వారా తండ్రి మా జీవితాలు మార్చండి, మా జీవితాలు మీకు మహిమకరంగా ఉండేలాగానే సహాయపడగలను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అవసరతలో ఉన్న వారిని అందరినీ మీరు ఆదరించండి ప్రభా. మీ చిత్తానుసారముగా ఆదరించండి తండ్రి. మీ చిత్తము మా జీవితంలో నెరవేర్చబడినగాక. ఈ కార్యక్రమం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందగలని యేసుక్రీస్తు నామమున వేడుకొంచిన తండ్రి, ఆమేన్. జెఫనియా గ్రంథం యొక్క ప్రాముఖ్యత, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది బుక్ ఆఫ్ జెఫనియా? జెఫనియా గ్రంథంలోకి వెళ్ళాలన్నా, మనం ఆ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలన్నా ఒక ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగాన్ని మనం తెలుసుకోవాలి. నిర్గమాకాండం 20:3 దేవుని వాక్యం ఏమి తెలియజేస్తోంది? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆ నీకు అనే పదము ఆ కమ్యూనిటీ, ఇస్రాయేల్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతూ ఉంది. నేను తప్ప మీకు ఏ దేవుడు కూడా ఉండకూడదు. సో దట్ ఈస్ ది అ ఫ్యాక్ట్ దట్ గాడ్ హ్యాస్ స్పోకన్ ఇన్ ద ఏజెస్. సో ఈ నిర్గమాకాండంలో యెహోవా దేవుడు ఇస్రాయేలీలకు ఐగుప్తు ప్రాంతం నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత సీనాయి పర్వతం దగ్గర ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో ఇది ఒకటి, 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞగా ఇవ్వబడింది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆ తర్వాత రాయబడిన గ్రంథాల్లో మనం ఏం నేర్చుకుంటామంటే, ఇస్రాయేలీలు అన్య దేవతలను, దేవుళ్లను ఆరాధించడం ప్రారంభించారు. మనం అది ఎక్కడ గమనించవచ్చు అంటే, వారు వాగ్దాన దేశంలోనికి వెళ్ళక మునిపే, ఆ దేశంలోనికి ప్రవేశించక ముందే మోయాబీయులతో, మోయాబు స్త్రీలతో, మోయాబు దేవతలను కూడా ఆరాధించారన్న విషయం మనకు తెలుసు. యెహోవా దేవుడు వారి కొరకు ఎన్ని కార్యాలు చేసినా, అనేకమైనటువంటి ఆపదల నుంచి ఆయన వారిని కాపాడినా కానీ వారు ఏం చేశారు? ఆయన ఆజ్ఞను వారు పాటించారా? నిర్గమాకాండం 20:3 వారు పాటించారా? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నది వారు అప్పటికే మర్చిపోయారు. అరణ్య ప్రాంతంలో ఎన్నో విధాలుగా దేవుడు వారిని ఆదుకున్నాడు. అయినా కానీ దేవుడు వారికి ఇచ్చిన బహుమానం ఏమిటి? విముక్తి. ఎవరి నుంచి? ఐగుప్తు సామ్రాజ్యం నుంచి. వారు తిరిగి దేవునికి ఇచ్చినది ఏమిటి? అవిధేయత. దేవునికి చూపినదేమిటి? అవిధేయత. దేవుని ఆజ్ఞను వారు పాటించలేదు. ఆయన్ను ఆరాధించకుండా చిన్న బిడ్డలను తీసుకువచ్చినట్టు ఐగుప్తు ప్రాంతం నుంచి వారిని విడిపించి కానాను ప్రాంతం వద్ద వరకు తీసుకువస్తే దేవుడు ఏం చేశాడు అన్నది వారు గుర్తించకుండా, గ్రహించకుండా అన్య దేవతలను ఆరాధించడం ప్రారంభించారు. సో ఈ జెఫనియా గ్రంథంలోకి వెళ్లే ముందు ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం, మనం తెలుసుకోవాల్సిన అంశం. లేకుంటే జెఫనియా గ్రంథం అర్థం కాదు. జెఫనియా గ్రంథము అన్ని ప్రవక్తలు, చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఒక విధంగా అన్ని ప్రవక్తల కంటే కష్టమైనది. ఎందుకు? జెఫనియా గ్రంథంలో ఏం చూస్తాం మనం? దేవుని యొక్క ప్రేమ అనే అంశం చూసినా కానీ దేవుని యొక్క ఉగ్రత అనే అంశం గొప్పగా చూస్తాం ఈ గ్రంథంలో. సో రియల్గా జెఫనియా గ్రంథం సండే స్కూల్లో చెప్పుకోవచ్చా? కష్టంగా ఉంటుంది. జెఫనియా గ్రంథం అందరికి అర్థమవుతుందా? కాకపోవచ్చు. కానీ అది దేవుని యొక్క వర్తమానం. దేవుడు తన ప్రణాళిక చొప్పున ఏమి జరిగించబోతున్నాడు, భవిష్యత్ కాలంలో ఏమి జరగబోతుందన్న విషయాలు కూడా ఈ గ్రంథం ద్వారా మనకు తెలియజేశాడు. సో ఈ జెఫనియా గ్రంథము సగభాగము, సగానికి సగం అంటే 3 అధ్యాయాలు ఉన్నాయి, దాంట్లో సగం వరకు అన్య దేవతలు, అన్య దేవుళ్ళు, యూదా ప్రాంతం వారు ఇచ్చినటువంటి ప్రాధాన్యతపై తెలియజేస్తూ ఉంటుంది. సగభాగము ఈ జెఫనియా సగభాగము అన్య దేవతలు, అన్య దేవతలకు ఈ యూదా వారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత అనే అంశంపై మాట్లాడుతూ ఉంటుంది. అదేవిధంగా వారిచ్చినటువంటి ప్రాధాన్యతను బట్టి వీరికి తీర్పు రానై ఉంది, యెహోవా దేవుని యొక్క కోపాన్ని వారు చూస్తారు, అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి ఈ జెఫన్యా గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటుంది. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను, నేను ఎంచుకున్నాను, ప్రేమించినటువంటి రాజ్యం మీరు, మీరు నా రాజ్యం, ఎందుకంటే నేను లేకుండా ఇస్రాయేల్ రాజ్యం అనేది లేదు, దేవుడు లేకుండా ఇస్రాయేల్ రాజ్యం అనేది లేదు. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని ఎంచుకున్నాను, ఎవరినైనా ఎంచుకోవచ్చు, కానీ నా ఇష్టానుసారముగా, నా చిత్తానుసారముగా, నా ప్రణాళిక ప్రకారము మిమ్మల్ని నేను ఎంచుకున్నాను నా దేశముగా, నా రాజ్యముగా. నేను మీ రాజును, నేను చెప్పినవి మీరు చెయ్యాలి, మీరు నా బిడ్డలుగా ఉండాలి, నా గూర్చి సందేశాన్ని ఇతరులకు తెలియచేయాలి, మీ ద్వారా ఇతర రాజ్యాలు యెహోవా దేవుని గురించి తెలుసుకోవాలి అనేటువంటి అంశాలు కూడా మనము ఈ పంచగ్రంథాల్లో నేర్చుకుంటాం. కొందరు పంచగ్రంథాలకు ఎక్కువగా ఒత్తిడి ఇవ్వకపోవచ్చు, పంచగ్రంథాలను ఎక్కువగా లెక్క చేయకపోవచ్చు, కానీ ఆ పంచగ్రంథాలు లేకుండా బైబిల్ లేదు. తోరా అనేది బైబిల్కు ఒక పునాది, ఈ పరిశుద్ధ లేఖనాలకు పునాది. ఆ పాత నిబంధన గ్రంథం లేకుండా కొత్త నిబంధన గ్రంథం లేదు, పాత నిబంధన గ్రంథం లేకుండా యేసుక్రీస్తు ప్రభు గురించి మనం తెలుసుకునే వాళ్ళం కూడా కాదు. సో అక్కడ మనం నేర్చుకుంది ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని ఎంచుకొని, ఎంతగానో ప్రేమించి, మేము మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని గొప్ప ఆపద నుంచి, శ్రమల నుంచి మిమ్మల్ని విడిపించాను, ఐగుప్తు నుంచి నేను మిమ్మల్ని నడిపించాను. చిన్న బిడ్డలను చేయి పట్టుకొని తండ్రి తల్లి ఎలాగ నడిపిస్తారో ఆ విధంగా నేను మిమ్మల్ని నడిపించాను, మీరు నా ఆజ్ఞలను పాటిస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నారు, నా ఆజ్ఞలను పాటించకపోతే మీకు శాపము తప్పదు, మిమ్మల్ని శపిస్తానని చెప్పేసి కూడా దేవుడు మోషే ప్రవక్త ద్వారా చాలా స్పష్టంగా వారికి తెలియజేశాడు. ఇంకంతకంటే స్పష్టంగా ఎవరు తెలియజేయగలరు, నా రూల్స్ ఇవి, నా రెగ్యులేషన్స్ ఇవి, మీరు ఇవి పాటిస్తే మీరు ఊహించని విధంగా నేను ఆశీర్వదిస్తాను, అవి పాటించకపోతే మీరు ఊహించని విధంగా నేను శపిస్తాను అని చెప్పేసి దేవుడు ఎప్పుడో తన లేఖనాల ద్వారా, మోషే ద్వారా వారికి తెలియజేయడం జరిగింది. కానీ వీరేం చేస్తున్నారంటే, మీ ఇష్టానుసారంగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు జీవించడం నేర్చుకున్నారు. ఆయన మాటకు లోబడి ఆయన ఆజ్ఞకు విధేయులుగా జీవించాల్సింది పోయి అవిధేయులుగా జీవిస్తూ ఉన్నారు. ఇంకెంతకాలం ఓపిక పడతాడు దేవుడు? దేవునికి, దేవుని సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది, ఆయన ఓపిక కూడా ఒక హద్దు అనేది ఉంటుంది కదా, ఎంతకాలం ఓపిక పడతాడు ఆయన? మనం కూడా అనుకోవచ్చు ఈ రోజుల్లో, దేవుడు వస్తా అన్నాడు మొదటి శతాబ్దం నుంచి అందరు ఎదురు చూస్తూనే ఉన్నారు, మొదటి సంవత్సరం నుంచి అందరు ఎదురు చూస్తూనే ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తాడు, అపోస్తులు కూడా ప్రకటించారు ఆయన వస్తాడు అని, ఇంకెక్కడ వస్తాడు ఎదురు చూస్తూ ఉన్నారు, మనం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. కొందరు ఏమనుకుంటారు, వద్దొద్దు నాయన అప్పుడే రా, మాకు కొంతకాలం తర్వాత రాయి, ఎందుకంటే మాకు ఇంకొంచెం బతకాలని ఉంది. కొందరు ఎలా చూస్తారు, యేసుక్రీస్తు ప్రభు వస్తే ఈ భారాలన్నీ పోతాయి, పాపమంతా పోతుంది, దేవునితో మనం ఎల్లప్పుడూ జీవించవచ్చు అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతకాలం ఆయన ఊపిపడతాడు? ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు కూడా రాకపోవటానికి కారణం ఏంటంటే, ఇంకా ఎవరైనా ఆయన నమ్ముతారేమో అన్న ఆశతో, ఇంకా ఎవరికైనా ఆయన నిత్య జీవాన్ని కలిగించవచ్చు అన్న ఆశతో. ఒక్కసారి ఆయన రావటం అనేది జరిగితే ఇంకా వెనక్కి వెళ్ళటం అనేది ఉండదు. ఒక్కసారి ఆయన రావటం అనేది జరిగితే, ప్రభు నన్ను క్షమించు, అప్పుడు నేను నమ్ముదాం అనుకున్నాను కానీ నమ్మలేకపోయాను, ఇప్పుడు నమ్ముదాం అనుకుంటున్నాను, నన్ను క్షమించి నీ రాజ్యంలో నన్ను చేర్చుకుంటే కుదిరే పని కాదు. సో ఆయన ఇంకా సమయాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆయన నమ్మని వారికి నమ్మటానికి ఆయన ఇంకా సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. సో ఆలోచించండి, నమ్మిన వారికి, మనకు ఆయనలో ఎదగటానికి ఆయన సమయాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆయన పరిచర్యలో పాల్గొనడానికి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆయన సువార్తను ప్రకటించడానికి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన మనం పిహెచ్డీలు చేయనక్కర్లేదు సువార్త ప్రకటించడానికి, డాక్టరేట్స్ ఉన్నక్కర్లేదు, సువార్త దేవుని శక్తి. ఆ వర్తమానం, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అన్న వర్తమానాన్ని తెలియజేస్తే మిగతాదంతా దేవుడే చూసుకున్నాడు. ఎందుకంటే మనం ఎవరిని రక్షించలేము, మీ చేతిలో నా చేతిలో రక్షించేటువంటి శక్తి లేదు. రక్షణ యెహోవాకు సంబంధించింది, రక్షణ దేవునికి సంబంధించింది. సో మనం అనుకోవచ్చు ఎంతకాలం ఓపిపట్టారు, ఇంకా ఆయన వస్తా అన్నాడు రావటం లేదు, వేరే వాళ్ళు ఏమో అపహాస్యం చేస్తూ ఉన్నారు ఇంకా రాడు, అదంతా నమ్మొద్దు అని. నేను చెప్పేది ఏంటంటే, వస్తాడు. ఎప్పుడు వస్తాడంటే ఆయన సమయంలో, ఆయన ఏర్పరిచిన సమయంలో తప్పకుండా వస్తాడు. సో అక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే, యెహోవా దేవుని యొక్క ఓపిక, ఇంకెంతకాలం ఆయన ఓపిక పట్టాలి? తన ప్రజలు పాపం చేస్తూ ఉన్నారు, పాపంలో మునిగిపోతూ ఉన్నారు, ఘోరంగా తయారైపోతున్నారు, ఎంతకాలం ఓపిక పడతాడు? ఇప్పుడైనా అంతే, యేసుక్రీస్తు ప్రభు ఇంకెంతకాలం ఓపిక పట్టాలి? దేవుడు కృపామయుడు, దయామయుడు అని చెప్పేసి మనం నేర్చుకున్నాం కదా, ఆయన గుణాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు. దయామయుడు, కృపామయుడు, కరుణామయుడు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు? పాపులను రక్షించడానికి. ఈ లోకానికి వచ్చింది ఎందుకు? నిత్య జీవాన్ని కలిగించడానికి. ఎవరికి? ఆయన యందు నమ్మకించిన వారికి, ఆయనలో విశ్వాసం పెట్టిన వారికి నిత్య జీవాన్ని కలుగు చేయడానికి. సో దేవుడు ఓపిక పడుతున్నాడు ఇప్పుడు. అప్పుడు కూడా ఓపిక పట్టాడు, కానీ ఈ జెఫన్యా గ్రంథానికి వచ్చేసరికి ఆయన ఆవేదనను బయలుపరిచాడు. సో నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి మిమ్మల్ని ఆదుకొని ఎంతో గొప్ప రాజ్యంగా చేద్దామనుకున్నానే, నేను అడిగింది ఏమిటి? నా ఆజ్ఞలు పాటించండి. అంతవరకే వారు పాటించారా? లేదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే అనేకమైన దేవుళ్ళు, దేవతలను వారు ఆరాధించడం మొదలుపెట్టారు. ఈ గ్రంథం ఇంకొంచెం ఎవరిని ఆరాధిస్తున్నారన్న విషయం కూడా మనం తెలుసుకుంటాం. కేవలం దేవుళ్ళు, దేవతలు మాత్రమే కాదు, కొద్ది వచ్చిన తర్వాత మనం వారు ఎవరిని ఆరాధిస్తున్నారో నేర్చుకుంటాం. సో దేవుడు ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు జెఫన్యా గ్రంథం ద్వారా అంటే, మీకు తీర్పు అనేది రానై ఉంది, మీరు నా ఉగ్రతకు లోనవుతారు, నా కోపాగ్నికి లోనవుతారు, మిమ్మల్ని రక్షించేది ఎవరు లేరు, ఎవరి వల్ల కాదు, మీ పరిస్థితులు మారిపోతాయి అన్న విధంగా దేవుడు ఈ గ్రంథంలో మనం తెలియజేస్తూ ఉంటాడు. సో జెఫన్యా గ్రంథాన్ని రెండు భాగాలుగా మనం అర్థం చేసుకోవాలి. తీర్పును గురించినటువంటి భాగం 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 8వ వచనం వరకు తీర్పును గురించి మాట్లాడుతూ ఉంటుంది. 2వది 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 20వ వచనం వరకు నిరీక్షణ గురించి మాట్లాడుతూ ఉంటుంది. సో ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. తీర్పు అనేది ఎక్కువ స్థానం తీసుకుంది జెఫన్యా గ్రంథంలో. నిరీక్షణ అనేది కొన్ని వచనాలు మాత్రమే. కానీ మరలా మనం కూడా ఏం చూడాలంటే, దేవుని యొక్క ప్రేమను మనం గమనించాలి. ఆయన గుణము, దేవుడి పేరే ప్రేమ కాబట్టి ఆయనకి ఎంత కోపం ఉన్నా కానీ, ఎంత నాశనం చేసేద్దామని చెప్పేసి అనుకున్నా కానీ, ఆయన ప్రేమ ఆయన నాపుతూ ఉంది. ఆయన ప్రేమ ఎవరిని కాపాడుతూ ఉంది? పాపం చేసేవారిని కాపాడుతుందా? తప్పులు చేసేవారిని కాపాడుతుందా? కాదు, ఆయన యందు నమ్మిక ఉంచే వారిని కాపాడుతూ ఉంది. మిగతా వారి పరిస్థితి ఏంటి? చెల్లా చెదరైపోతారు, వారికి జీవితం అనేది లేదు. దేవుని కోపాగ్ని వారు గురవుతారు, దేవుని శాపానికి వారు గురవుతారు. సో ఈ గ్రంథంలో మనం అటువంటివన్నీ కూడా ఇంకా ఎక్కువగా నేర్చుకుంటాం. సో రెండు ప్రాముఖ్యమైనటువంటి భాగాలు, 1 నుంచి 3వ అధ్యాయం 8వ వచనం వరకు, 2వది 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 20వ వచనం వరకు మరొక భాగంగా మనం నేర్చుకోవాలి. ఈ గ్రంథంలో ముఖ్య అంశము ఏమిటి? వాట్ ఈస్ ది మెయిన్ థీమ్ ఇన్ దిస్ బుక్? ముఖ్య అంశం ఏంటంటే, యెహోవా మహాదినము. రైట్, వారు దేవతలను, దేవుళ్ళను ఆరాధిస్తూ ఉన్నారు ఎవరెవరినో, కానీ అంతకంటే ప్రాముఖ్యత ఏంటంటే, ఈ గ్రంథం తెలియజేసేది వారు ఎవరిని ఆరాధిస్తున్నారు, వారి పేర్లు ఏంటి, వారి అడ్రస్ ఏంటని అన్నది కాదు. ఈ ప్రాముఖ్యత ఏంటంటే, యెహోవా మహాదినము, ద డే ఆఫ్ ద లార్డ్, యెహోవా మహాదినము. అప్పుడు వారికి ఆ యెహోవా మహాదినము గురించి తెలియజేశారు. అదేవిధంగా నూతన నిబంధనలు కూడా యెహోవా దినము గురించి పేతురు తెలియజేస్తూ ఉంటాడు. యెహోవా దినము చాలా భయంకరంగా ఉంటుంది. యెహోవా దినం ఎటువంటిదంటే, ఒక రూపాయి కాయిన్ ఉంటే ఆ రూపాయి కాయిన్ యెహోవా దినముగా అర్థం చేసుకోండి. ఒక సైడ్ దేవుని శాపం ఉంటే, మరి ఒక ప్రక్క ఆయన యొక్క ఆశీర్వాదము, నిరీక్షణ అనేది ఉంటుంది కలుగు చేయటం. ఆయన ప్రేమను కూడా చూస్తాము ఒక పక్క. ఒక ప్రక్క దేవుని యొక్క కోపాన్ని చూస్తాం, మరి ఒక ప్రక్క ఆయన యొక్క ప్రేమను కూడా చూస్తాం. సో యెహోవా దినము అటువంటిది, దానికి రెండు భాగాలు ఉంటాయి. సో ఈ జెఫన్యా ఎవరి గురించి తెలియజేస్తూ ఉంటాడు, ఏ అంశం గురించి తెలియజేస్తూ ఉంటాడంటే, యూదా ప్రాంతం వారి యొక్క పరిస్థితులను తెలియజేస్తాడు. అదేవిధంగా ప్రాముఖ్యంగా ద డే ఆఫ్ ద లార్డ్, యెహోవా మహాదినము గురించి తెలియజేస్తూ ఉంటాడు. ఆమోసు మరియు యోవేలు ప్రవక్తలు కూడా, మరికొందరు ప్రవక్తలు యెషయా, అదేవిధంగా యిర్మీయా కూడా ఒక రకంగా యెహోవా దినము అనే అంశం గురించి వారు చెప్పారు. కానీ జెఫన్యా ప్రవక్త యెహోవా దినమును గురించి చెప్పినటువంటి విధానము మరి ఎవ్వరు కూడా ఎప్పుడూ చెప్పలేదు. అందుకే నేను ఇది సండే స్కూల్లో టీచ్ చేయలేము, చాలా కష్టంగా ఉంటుంది పిల్లలకు అర్థమవటం. ఆమోసు కానీ యోవేలు గ్రంథంలో కూడా యెహోవా దినము గురించి మనం నేర్చుకున్నాం. కానీ వారందరి మీదట యెహోవా దినము యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుంది అన్నది జెఫన్యా తప్ప మరి ఎవరు కూడా లేఖనాల్లో మనకు తెలియజేయలేదు. సో 1వ అధ్యాయము 1వ వచనం చూడండి, జెఫన్యా 1:1. యూదారాజగు, సో ఇదంతా ఒక సెట్టింగ్ అనమాట, ఎక్కడ ఇవ్వబడింది, ఎప్పుడు ఇవ్వబడింది ఈ ప్రవచనము. యూదారాజగు ఆమోను కుమారుడైన యోషేయ దినముల్లో హిజ్కియాకు పుట్టిన అమరియా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఇదంతా ఎందుకు? డైరెక్ట్గా దేవుడు వాక్యం ఇవ్వచ్చు కదా. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే దేవుడు మనకు ఒక సెట్టింగ్ అనేది చూపిస్తూ ఉన్నాడు. ఏ సమయంలో ఈ ప్రవచనము ఇవ్వబడింది? ప్రాముఖ్యమైనది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యూదా రాజుకు. సో ఎవరికి ఇవ్వబడింది? ఇది యూదా ప్రాంతానికి ఇవ్వబడింది. మరి ప్రాముఖ్యముగా యెరూషలేము ప్రాంతంపై దేవుడు గురి పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే యెరూషలేము యూదా ప్రాంతం యొక్క రాజధాని, యెరూషలేము దేవుని పట్టణము, యెరూషలేము దావీదు రాజు పట్టణము. సో యెరూషలేము చాలా ప్రాముఖ్యత ఉంది. రానున్న రోజుల్లో దేవుడు తిరిగి వచ్చినప్పుడు యెరూషలేములోనే ఆయన ఉంటాడు. సో యెరూషలేముకి చాలా ప్రాముఖ్యత ఉంది. యూదా రాజగు యూదా ప్రాంతం వారికి ఇస్తున్నటువంటి ప్రవచనము ఆమోను కుమారుడైన యోషేయి సమయంలో దినముల్లో, అంటే యోషేయి రాజు మనకు తెలుసు ఆయన ఏ సమయంలో రాజుగా అయ్యాడంటే 8 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు ఆయన. సో ఆయన సమయంలో ఆయన దినముల్లో హిజ్కియాకు పుట్టిన అమరియా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైనటువంటి యెహోవా వాక్కు. ఏం తెలియజేస్తూ ఉందంటే యోషేయి రాజు కాలంలో జెఫన్యాకు దేవుని వాక్యం ప్రత్యక్షం అవటం. ఇది ఎప్పుడు జరిగిందంటే సుమారు 640 నుంచి 609 BC సంవత్సరాల్లో జరిగినటువంటి సంగతి. కొందరు స్కాలర్స్ ఏమనుకుంటారంటే ఈ జెఫన్యా గ్రంథము యోషేయా రాజు పుట్టకముందే జరిగినటువంటి సన్నివేశాల గురించి చెబుతూ ఉంది, లేదా ఆయన రాజ్యపాలన చేయకముందే జరిగినటువంటి సన్నివేశాలు అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటారు. కొందరేమంటే కాదు, యోషేయా రాజు జీవించిన కాలంలోనే జరిగినటువంటి సన్నివేశాలు ఇవి. ఒక రకంగా చూసుకుంటే హిజ్కియా రాజు దాకా వెళ్ళొచ్చు వెనక్కి. హిజ్కియా రాజు ఏం చేశాడు, ఆయన కుమారుడు మనష్షే రాజు ఏం చేశాడు అనే విషయాలు కూడా మనం తెలుసుకుంటే ఈ గ్రంథంలో జరిగేటువంటి కార్యక్రమాలు, కార్యాలు లేదా ఈ వాక్య భాగాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. సో యోషేయా రాజు 8 సంవత్సరాలకి యూదా రాజు అయి ఉన్నట్టు మనకు తెలుసు. తన తాత అయినటువంటి హిజ్కియా రాజు ఏ విధంగా అయితే దేవుని యందు విధేయత భయము చూపాడో అదే విధంగా ఈ యోషేయా రాజు కూడా చూపిస్తాడు దేవుని యందు విధేయత, దేవుని యందు భయము. ఎట్లా? చిదిల పరిస్థితుల్లో ఉన్నటువంటి దేవుని ఆలయంలో మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం వారికి దొరుకుతూ ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన చదివించి దాన్ని విని నేర్చుకొని ఆయన పితరులు దేవుని ఎడ ఎంత పాపం చేశారో అన్న విషయం గురించి ఆయన ఎంతగానో బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డారు వారి తరపున, ఈయన పశ్చాత్తాపడ్డాడు. సో ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన రాజ్యపాలన కాలంలో ఆస్టరోతు స్తంభాలేమి, గుళ్ళేమి, గోపురాలేమి అన్నీ కూడా ఆయన పగలగొట్టించేశాడు. యెహోవా వైపు తన ప్రజలను తిప్పాలి అన్నదే ధ్యేయం, ఆయన గోల్ అది. సో దాని వైపే ఆయన తన పాలనను, తన దృష్టిని కేంద్రీకరించాడు. తన ప్రజలను యెహోవా వైపు తిప్పాలి. సో ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఆయన మనష్షే రాజుల కాకుండా, మనిషి చాలా క్రూరమైన కార్యాలు చేశాడు, మనష్షే రాజులా కాకుండా మంచి కార్యాలు చేయడం జరిగింది. మనష్షే రాజు ఉన్నప్పుడు ఆ దేశంలో జరిగిన పాపం అనేది లేదు. మహానుభావుడు, నేను సరదాగా అంటున్నా మహానుభావుడు, నిజంగా ఆయన మహానుభావుడు కాదు, దౌర్భాగ్యుడు. ఆ మనష్షే రాజు ఆయన కాలంలో, ఆయన రాజ్యపాలనలో లేని పాపం అనేది లేదు. ఆ రాజు ఏం చేశాడంటే యూదులందరినీ కూడా తప్పు దోవలు నడిపించాడు, తప్పు దారులు నడిపించాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించేలాగా చేయాల్సిన రాజు. రాజు యొక్క కార్యక్రమం ఏంటి, ఆయన యొక్క ఆఫీస్, అది ఏం తెలియజేస్తూ ఉందంటే నేను నిన్ను రాజుగా, ఇస్రాయేల్పై రాజుగా నియమించాను, నీ కార్యక్రమం ఏంటి, ఆ ప్రజలు నా ప్రజలు, వారిని నా యందు విధేయులై జీవించలాగా నడిపించాలి. కానీ మనష్షే మహారాజు ఏం చేశాడు, పాపము. యూదులందరిని కూడా తప్పుదారులు నడిపించి విగ్రహారాధనేమి, ఈ మహానుభావుడు చేసింది ఏంటంటే విగ్రహారాధనతో ఆగిపోలేదు, ఆకాశ నక్షత్రములను కూడా ఆరాధించేలా చేశాడు. ఆకాశ నక్షత్రాలతో సహా వారు ఆరాధిస్తూ ఉన్నారు. సో విగ్రహాలు మాత్రమే కాదు, సృష్టిని కూడా వారు ఆరాధిస్తున్నారు. మరి సృష్టికర్త పరిస్థితి ఏంటి? సృష్టికర్త మాకు ఇప్పుడు పని లేదు, మేము చాలా బిజీగా ఉన్నాం. ఈ సృష్టికర్త సృష్టి ఒకటే, మేము సృష్టిని ఆరాధిస్తే ఆయన ఆరాధించినట్లే అన్న భావంలో వారు ఉన్నారు. కానీ అది తప్పు. దేవుని తప్ప ఎవరిని ఆరాధించినా అది విగ్రహారాధనే. దేవుని తప్ప దేన్ని ఆరాధించినా అది విగ్రహారాధనే. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అది ఏదైనా కావచ్చు, మన జీవితంలో మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, మనం దేనికి ఎక్కువ సమయం ఇస్తున్నాము అంటే దాన్ని మనం ఆరాధిస్తున్నట్లు. మనం దేవుని తప్ప వేరేది ఆరాధిస్తుంటే అది పాపము, అది దేవుని యందు అవిధేయత చూపిస్తున్నట్లు. సో మనం అది గమనించుకోవాలి. దేవుడు చెప్పినది ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు మీరు మీకు ఉండకూడదు. కానీ అప్పుడేంటంటే అప్పుడు ఏం చూస్తూ ఉన్నాం, దేవతలను, స్తంభాలను, చెట్లను, పొట్లను ఆరాధించడమే కాక నక్షత్రాల దాకా వెళ్ళిపోయారు వీళ్ళు. నక్షత్రాలను కూడా ఆరాధిస్తూ ఉన్నారు. సో చూడండి, మనిషే మహారాజు, ఆ మనిషి రాజు ఏం చేశాడు. 2 రాజులు 21:2-3 అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించుచు. ఇంకా చాలా క్లియర్గా చెప్పబడింది కదా, యెహోవా దృష్టికి చెడుతనం జరిగించు, ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములను చేసినట్లు హేయక్రియములు చేయచూ వచ్చెను. హేయక్రియలు చేయచూ వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, పడిపోయిన తీసివేసిన స్థలాలను తిరిగి కట్టించి, అంటే ఆయన నాయనకు కూడా ఆయన వ్యతిరేకంగా చేసి, బయలుదేవతకు బలిపీఠమును కట్టించి, ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. అది ఆయన చేసినటువంటి కార్యం. ఈ జెఫన్యా గ్రంథము దేని గురించి తెలియజేస్తుంది అంటే సార్వత్రిక తీర్పు. 1, యూనివర్సల్ జడ్జ్మెంట్. సర్వ సృష్టి కూడా దేవుని కోపాన్ని చూస్తూ ఉంది. ఇట్ విల్ సీ, ఎటువంటి ఎక్స్క్యూజ్ అనేది లేదు. సర్వ సృష్టి కూడా దేవుని కోపాన్ని చూస్తూ ఉంటుంది. 2:3 దేవుని వాక్యం తెలియజేసింది చూడండి, ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఆ ఊడ్చివేసిన పదము ఎన్నిసార్లు వస్తుంది వాక్య భాగంలో చూడండి. ఏమీ విడవకుండా సర్వాన్ని కూడా నేను ఊడ్చివేస్తాను, ఇది యెహోవా వాక్కు. ఆయన ఒక్కసారి ప్రకటించిన తర్వాత మాట వెనక్కి తీసుకునే దేవుడు కాదు. మనుషులనేమి, పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి, సముద్ర మత్స్యములనేమి, దుర్జనులనేమి, వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసదును, ఊడ్చివేసదును, ఊడ్చివేస్తును, ఊడ్చివేసను, తీసివేస్తాను. భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసదును. ఇక్కడ పదం మారింది, ఊడ్చివేయటం కాదు, ఇంకా నిర్మూలము చేస్తాను, ఇదే యెహోవా వాక్కు. పాపము మరియు అవిధేయత యొక్క ఫలితాలేమిటి? సర్వ సృష్టిని ఆయన తుడిచివేస్తాడని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఆది కాండంలో మనం ఏం నేర్చుకున్నాం, దేవుడు సృష్టించాడు, అంతా సృష్టించిన తర్వాత అంతా చాలా బాగుందని చెప్పేసి ఆయనే చెప్పాడు. ఇక్కడే నేర్చుకుంటున్నాం అంటే దేవుని ఉగ్రత చూడండి ఏ విధంగా ఉంది. నేను సృష్టించిన సర్వాన్ని కూడా నాశనం చేస్తాను, ఏ ఒక్కటి వదలను, జంతువులేమి, మనుషులేమి, సమస్తమును కూడా నేను నాశనం చేస్తాను. ఎందుకు ఆయన ఆ మాట చెప్పగలిగాడంటే బికాజ్ హీఈస్ అ సావరెన్ గాడ్. సమస్తముపై ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఆయన ఆ ప్రకటన చేశాడు. సమస్తాన్ని నేను తుడిచివేస్తాను, ఏది కూడా వదిలిపెట్టను. అందుకని దీన్ని ఏమంటారంటే సార్వత్రిక తీర్పు, సర్వలోకంపై దేవుని తీర్పు రానై ఉంది. ఆ తర్వాత మనం ఏం నేర్చుకుంటామంటే యెరూషలేముపై రానటువంటి తీర్పును గురించి జెఫన్యా తెలియజేస్తూ ఉంటాడు. నిర్దిష్ట తీర్పు, యూదా మరియు యెరూషలేము ప్రాంతంపై నిర్దిష్టమైనటువంటి తీర్పు. ఆ వచనం చూడండి, 1:4-5, నా హస్తము యూదా వారి మీదను, యెరూషలేము నివాసులందరి మీదను చాపి, బయలుదేవత యొక్క భక్తులలో శేషించు వారిని, అంటే అక్కడ ఉన్నటువంటి యాజకులు, దానికి ప్రతిష్ఠలు గల వారిని, దాని అర్పకులను నిర్మూలన చేసేదను. సో ఈ బయలుదేవతలను ఆరాధించేలా చేసేవారిని, వాటిలో పాల్గొనేటువంటి యాజకులు కూడా నేను సర్వనాశనం చేస్తానని చెప్పేసి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం ఏం నేర్చుకుంటామంటే యెహోవా దేవుని యొక్క మహాదినం అంశం గురించి మనం నేర్చుకుంటాం. జెఫన్యాలో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి? యెహోవా మహాదినము. 1:7 చూడండి, ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించున్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా ఉండడి. మీరు మౌనముగా ఉండి నేను చెప్పేది వినండి, యెహోవా దినము వస్తుంది. 1:14, యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. సో మనం ఏం నేర్చుకుంటామన్నా ఇక్కడ, దేవుని దినం లేదా యెహోవా దినం అనేది తప్పకుండా వస్తుంది. సో ఈ మహాదినాన్ని ఎవరన్నా తప్పించుకోగలరా? ఈ గ్రంథంలో యెహోవా మహాదినము 2 విధాలుగా జెఫన్యా మనకు తెలియజేస్తూ ఉంటాడు. 1, ఆయన ఉగ్రత దినము, ఆయన ఉగ్రత దినము, దేవుని ఉగ్రత సర్వలోకంపై వస్తుంది అన్న విషయం తెలియజేస్తూ ఉంటాడు. అదేవిధంగా 2, ఆ మహాదినమున దేవుని నమ్మిన వారికి మహావిముక్తి, లేదా నిరీక్షణ అనేది కూడా కలుగుతూ ఉంది. సో దేవుని నమ్మని వారికి ఏం జరుగుతూ ఉంది? దేవుని శాపానికి గురవుతారు. దేవుని నమ్మిన వారికి గొప్ప నిరీక్షణ అనేది ఉంటుందని చెప్పేసి జెఫన్య తెలియజేస్తూ ఉంటాడు. సో ఆ రెండు విషయాలు జెఫన్య మనకు తెలియజేసినా కానీ ప్రాముఖ్యమైనది ఏమిటి? దేవుని నమ్మిన వారికి నిరీక్షణ అనేది తప్పకుండా ఉంది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. 2-3 దేశములో చూడండి, దేవుని యందు నమ్మిన వారికి విముక్తి. ఎటువంటి వారు? వారు దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి, మీరు వెదికి వినయమగలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురేమో. ఒకవేళ మీరు ఈ విధంగా ఉంటే ఆయన ఉగ్రతకు గురికారేమో అని చెప్పేసి దేవుని ఒక తెలియజేస్తాం. సో చూడండి, ప్రాముఖ్యమైన పదం ఏంటంటే దీనులారా అంటే దేవుని యందు విధేయత, భక్తి, అలాగే దేవునిపై ఆధారపడి జీవించే వారిని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దీనులు, లూకాసు వార్తలు కూడా దీనులు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఎందుకు దీనులు అంటే వారికి వేరే దిక్కేం లేదు, దేవుడే వారికి దిక్కు. వారు దేవునిపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు కాబట్టి దీనులను దేవుడు ఆశీర్వదిస్తున్నట్లుగా కూడా లూకాసు వార్తలు మనం నేర్చుకుంటాం. ఇక్కడ కూడా దీనులారా అంటే దేవుని యందు విధేయత, భక్తి గలవారు, ఆయనపై ఆధారపడి జీవించే వారిని గురించి ఆ వాక్యభాగం మాట్లాడుతూ ఉంది. ఇదే అధ్యాయంలో అనేక రాజ్యాలపై తీర్పు వస్తుందన్న విషయం కూడా తెలియజేస్తాడు. మరియు సర్వలోకంపై కూడా ఆయన తీర్పు రానై ఉంది. ఈ లోకం యెహోవా దేవుని యొక్క ఉగ్రతను చూస్తుంది, తప్పకుండా చూస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి జెఫన్యా 3:8 దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎరపట్టుకొని దినమున కొరకు కనిపెట్టియుండి, నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటినీ వారి మీద కుమరించుటకై అన్యజనులను పోగు చేయటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకుంటుని, నా రోషాగ్ని చేత భూమంతయు కాలిపోవును. ఆ దినము వస్తుంది, ఆలకించండి, ఆ దినము వస్తుంది. యెహోవా దినము వస్తుంది, చాలా భయంకరముగా ఉంటుంది యెహోవా యొక్క దినము. ఆ దినములో మనం పాలిభాగస్తులు కాకూడదు. కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని నమ్మాలి, యేసుక్రీస్తు ప్రభుని నమ్మాలి, ఆయన ఎందు విశ్వసించాలి, ఆయన ఎడల మన విశ్వాసాన్ని పెట్టాలి. సర్వ సృష్టికర్త ఏమని తెలియజేస్తున్నాడు? నేను సృష్టించిన సర్వాన్ని కూడా తలకిందలు చేస్తాను, సర్వాన్ని నాశనం చేస్తాను, నాకు ఆ శక్తి ఉంది. ఆ దినము యెహోవా మహాదినము వస్తుంది. ఆ దినము వచ్చినప్పుడు నన్ను నమ్మని వారికి శిక్ష తప్పదు, వారు ఊహించిన విధంగా ఉంటుంది. నన్ను నమ్మిన వారిని దీనులకు మాత్రం నిరీక్షణ అనేది ఉంటుందని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముచున్నావా? ఇఫ్ యు బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువును నమ్మినట్లయితే హౌ ఇస్ యువర్ క్రిస్టియన్ లైఫ్? అది మనం పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును నమ్మని వారైతే, బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, దేవుని ఉగ్రత ఏదో అలుసుగా తీసుకోవడం కాదు, దేవుడు వస్తాడు వచ్చినప్పుడు చూద్దామని అన్నది కాదు, ఆయన వస్తే వెనక తిరిగేది లేదు. జీవితాలు నాశనం చేసుకోవద్దు, దేవుని యందు విధేయత కలగండి, యేసుక్రీస్తు ప్రభు యందు విధేయత కలిగి జీవించండి, ఆయన యందు నమ్మిక ఉంచి జీవించండి. వారికే ఆ నిరీక్షణ, వేరే వారికి దేవుని నిరీక్షణ కాదు, దేవుని శాపము వస్తుంది, దేవుని ఉగ్రతకు వారు లోనైతారు. ఇది జెఫన్యా యొక్క వర్తమానం. గాడ్ బ్లెస్ యూ.